ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। స్కందం 22వ అధ్యాయం. ప్రతిమహారాజు చతుష్కుమారుల మధ్య చర్చ. 22వ శ్లోకం. నిన్నటి శ్లోకం సారం చెప్తారా ఎవరైనా? నిన్న విన్నవాళ్ళు అనాసక్తి ఒకటి, ఆసక్తి, ఆసక్తికి ఇంకొక పదం కలిపారు, దృఢమైన ఆసక్తి అని. ఈరోజు శ్లోకంలో దృఢమైన ఆసక్తి ఎలా వస్తుంది, ఏం చేస్తే వస్తుంది అని.
సశ్రద్ధయా భగవద్ధర్మచర్యయా, సశ్రద్ధయా భగవద్ధర్మచర్యయా, జిజ్ఞాసయా ఆధ్యాత్మికయోగనిష్టయా, యోగేశ్వరోపాసనయా చ నిత్యం, యోగేశ్వరోపాసనయా చ నిత్యం పుణ్యశ్రవకతయా పుణ్యయా చ, పుణ్యశ్రవకతయా పుణ్యయా చ, సాశ్రద్ధయా భగవద్ధర్మచర్యయా, జిజ్ఞాసయాధ్యాత్మికయోగనిష్టయా, యోగేశ్వరోపాసనయా చ నిత్యం, పుణ్యశ్రవకతయా పుణ్యయా చ.
సశ్రద్ధయా భగవద్ధర్మచర్యయా, జిజ్ఞాసయాధ్యాత్మికయోగనిష్టయా, యోగేశ్వరోపాసనయా చ నిత్యం, పుణ్యశ్రవకతయా పుణ్యయా చ.
సశ్రద్ధయా భగవద్ధర్మచర్యయా,
జిజ్ఞాసయాధ్యాత్మికయోగనిష్టయా,
యోగేశ్వరోపాసనయా చ నిత్యం, సశ్రద్ధయా భగవద్ధర్మచర్యయా,
జిజ్ఞాసయాధ్యాత్మికయోగనిష్టయా,
యోగేశ్వరోపాసనయా చ నిత్యం,
పుణ్యశ్రవకతయా పుణ్యయా చ.
సశ్రద్ధయా భగవద్ధర్మచర్యయా,
ఈ స్టిక్కర్లు అంటించకుండా చూడాలి అట్టకు ఎక్కడెక్కడ పెడతారు తర్వాత నోట్బుక్లు కింద పెట్టి మళ్ళీ దేవుని అంది కదా ఇస్కాన్ పొద్దుటూరు అని ఉంది కదా ఏదన్నా కానీ మంత్రాన్ని ఆరాధిస్తున్నామా కింద పెడతారు దాని మీద పుస్తకాలు ఆ పుస్తకాలు ఎక్కడెక్కడో ఉంటాయి అంటించుకోకూడదు వీటికి అంటించుకునేసరికి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి శ్రీ విగ్రహాన్ని ఎలా చూసుకుంటామో అలాగే చూసుకోవాలి మంత్రం ప్లీజ్ మన వరకు బయట స్టిక్కర్ వెళ్ళిన తర్వాత అది వేరే విషయం మన వరకు మనం ఎంత జాగ్రత్తగా చూడాలి దీని మీద నోట్బుక్ చూడు ఎక్కడెక్కడ కింద పెడతారు అది తీసుకొచ్చి దీని మీద పెడతారు గవర్నీత ఈ చిత్రపటం ఉంది హరినా ఉంది కేవలం ప్రభుపాద పుస్తకాలు అయితే పెట్టచ్చు ఆధ్యాత్మిక పుస్తకాలు వేరేది పెట్టాలంటే అది ఆలోచించాలి దాని మీద పెట్టకూడదు అని ప్రతిపదార్థం భావం భాష్యం శ్రీల ప్రభుపాద ద్వారా ఆ భక్తి యోగము శ్రద్ధయా శ్రద్ధ మరియు విశ్వాసముతో భగవద్ధర్మ భక్తియుత సేవ చర్యయా చర్చ ద్వారా జిజ్ఞాసయా విచారణ ద్వారా ఆధ్యాత్మిక ఆధ్యాత్మికమైనట్టి ఉపాసనయా అతని అర్చనము ద్వారా యోగనిష్టయా ఆధ్యాత్మిక అవగాహన యందు నిష్ట యోగేశ్వర దేవదేవుడు ఉపాసనయ అతని అర్చనము ద్వారా చ మరియు నిత్యం నిత్యము పుణ్యశ్రవ దేనిని వినుట వలన కథయ చర్చ వలన పుణ్యయ పవిత్రమగు చ కూడా. భావం భాగవత ధర్మమును ఆచరించుట ద్వారాను జిజ్ఞాస చేతను జీవితమున పత్యోగమును ఆచరించుట వలనను దేవదేవుడకు యోగేశ్వరుని అర్చనము ద్వారాను అతని మహిమల శ్రవణ కీర్తనముల చేతను భగవంతుని పట్ల అనురక్తి లేదా ఆసక్తి వృద్ధి కాగలదు. ఈ కార్యములన్నీ పరమ పవిత్రమైనవి. ఏ కార్యములు? భగవంతుని శ్రవణ కీర్తనములు, భగవంతుని అర్చనము, భాగవత ధర్మం అంటే చర్చ, కృష్ణ కథ చర్చించడం, వీటన్నిటి వల్ల కృష్ణుడి పట్ల ఆసక్తి పెరుగుతుంది. కాబట్టి ఇవన్నీ పవిత్రమైనవి. నిన్నటి శ్లోకంలో భగవంతుడి పట్ల దృఢమైన ఆసక్తి పెరగాలంటే భక్తి యోగంను చేపట్టాలని శ్రీల ప్రభుపాద సూచించారు. ఆ భక్తి యోగం కొంచెం విస్తారంగా ఇక్కడ వివరిస్తున్నారు ఏమేం చేయాల్సి ఉంటుంది. భాష్యం చిన్నదే, భాష్యం వినండి, శ్రద్ధగా వినండి. భాష్యం దీంట్లో ముఖ్యమైన అంశాలు ఏమన్నాయో మీరు చెప్పాలి. ఈ శ్లోకం భావానికి లేదా శ్లోకంలో ఉన్న పదాలకి భాష్యంలో వేటి గురించి వర్ణిస్తున్నారు శ్రీ ప్రభుపాది. యోగేశ్వరుడు అన్న పదము దేవదేవుడు శ్రీకృష్ణునికి మరియు అతని భక్తులకు కూడా వర్తించును. భగవద్గీతలో ఈ పదము రెండు చోట్ల కనిపిస్తుంది. 18వ అధ్యాయం 78వ శ్లోకం, శ్రీకృష్ణుడు యోగేశ్వరునిగా యత్ర యోగేశ్వర కృష్ణ వర్ణించబడ్డాడు. 6వ అధ్యాయం చివరి శ్లోకం నందు కూడా యోగేశ్వరుడు వర్ణించబడ్డాడు. సమే యుక్తతమో మత. ఈ యుక్తతమ అను పదం యోగులలో అత్యంత శ్రేష్ఠులకు భక్తులను వారిని కూడా యోగేశ్వరులని పిలవచ్చు సూచించును. ఈ శ్లోకమున యోగేశ్వర ఉపాసనము అనగా విశుద్ధ భక్తుని సేవించుట అని భావము. విశుద్ధ భక్తుని సేవించక ఎవ్వడును ఆధ్యాత్మిక జీవనమున పురోభివృద్ధి చెందజాలడని శ్రీల నరోత్తమ దాస్ ఠాకూర్ పలికారు. ఈ విషయమున ప్రహ్లాద్ మహారాజు సైతం ఇలా పలికారు. నైషామతి స్థావత్ గురుక్రమాంగ్రిం స్పృశత్యనర్తాగమో అనర్తాపగమో యదత్త మహేషాం పాదరజోభిషేకం నిష్కించనానాం నా వృణీత యావత్. ఈ భౌతిక ప్రపంచంలో ప్రపంచంతో ఎటువంటి సంబంధము లేకుండా కేవలం భక్తియోగమునందే నియుక్తుడై ఉండేది విశుద్ధ భక్తుడినే మనుషుడు ఆశ్రయించాలి. ఆ భక్త మహాశయిని సేవించుట ద్వారానే అతడు భౌతిక స్థితిని దాటగలడు. సర్వశ్రేష్ఠుడగు యోగి యొక్క పాదపద్మములను మనుషుడు సేవించవలెనని యోగేశ్వర ఉపాసన అను ఈ శ్లోకమున ఉపదేశించబడింది. సర్వోత్తముడు భక్తుని సేవించుట అనగా ఆయన ద్వారా భగవంతుడి గురించిన మహిమలను శ్రవణం చేయుటయే. విశుద్ధ భక్తుని ముఖతః భగవన్ మహిమలను వినుట అనగా పవిత్రముగు జీవనమును పొందుటయే. పవిత్రుడు కానిదే ఎవ్వడునూ భక్తి యోగమును నెలకొనలేడని భగవద్గీత ఎందు తెలుపబడింది. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రత. నిన్నటి శ్లోకంలో దృఢ అని వచ్చింది, దానికి ఇక్కడ వివరణిస్తున్నారు. దృఢ భక్తియోగమున సుస్థిరుడగుడకు మనుజుడు త్రిగుణ సంపర్కమును పూర్తిగా ప్రక్షాళనం చేయవలసి ఉండును. భక్తియుత సేవలో మొదటి అంశము ప్రామాణికుడగు గురువును ఆశ్రయించుట. తర్వాత ఆ ప్రామాణిక గురువు నుండి ఆధ్యాత్మిక కర్మలను గురించి విచారణ చేయుట. అటు తర్వాత సాధువులు మరియు భక్తుల అడుగుజాడలను అనుసరించవలెను. భక్తి రసామృత సింధు గ్రంథంలో శ్రీల రూపగోస్వామి ఈ ఉపదేశములు ఇచ్చి ఉంది. సారాంశం ఏమనగా, దేవదేవుని పట్ల అనురక్తిని వృద్ధి కావించుకొనుటకు మనుజుడు ప్రామాణిక గురువును ఆశ్రయించి ఆయన నుండి భక్తియోగ విధానములను నేర్చుకోవాలి. మరియు భగవత్కీర్తనమును సందేశమును వినాలి. భక్తియోగము పట్ల నిశ్చయమును వృద్ధి కావించుకొనుటకు ఇదే మార్గం. తర్వాత శ్రీకృష్ణ భగవాను పట్ల అనురక్తిని పెంచుకొనుటకు సులభతరం కాగలదు. నిన్నటి భాష్యంలో భౌతిక అస్తిత్వం పట్ల అసంగత్వం, అంటే భౌతికం నుంచి బయటపడాలంటే భక్తియోగం ఒకే ఒక మార్గం అని చెప్పారు. దానికి వివరణ పడిస్తున్నాం. సరే చెప్పండి, ఎవరెవరు ఏమేమి ముఖ్యమైన భావించారు మీరు చెప్తారు.
ఆధ్యాత్మిక స్థితిలో ముందుకు పోవాలంటే ఆధ్యాత్మికంగా ఆ స్థితిలో ఉన్న గురుదేవుని ఆశ్రయించడం తప్ప వేరొక మార్గం లేదు.
నిన్నటి దాంట్లో నిష్ఠ అని వచ్చింది, నిష్ఠ ఇక్కడ కూడా ఉంది కదా. ఆధ్యాత్మిక యోగ నిష్ఠయ, నిష్ఠ అంటే ఏంటి? నిలకడ. ఇప్పుడు మీరు చెప్పిన అంశానికి దీనికి సంబంధం ఉందా? ఇప్పుడు మీరు చెప్పిన అంశం ఏంటి? ఒకటి ఆచార్య ఉపాసనం, అదో గురువాశ్రయం. భక్తిలో నిష్ఠ, నిష్ఠ స్థితికి రావాలంటే శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ, అనర్త నివృత్తి, నిష్ఠ. అయితే ఇక్కడ ఏంటి, ఎలా ఎలా మొదలయ్యేది, ఎలా నిష్ఠకు రావాలి? ఆచార్య ఇది అదే మీరు చెప్పినది, అదో గురువాశ్రయం. ఆరంభంలో గురువును ఆశ్రయించాలి, ఆరంభంలో ఆశ్రయించాలి, తర్వాత అవసరం లేదు. ఆరంభం అవుతుంది, గురువును ఆశ్రయించడంతో ఆరంభమవుతుంది. ఏది స్థిరత్వం పొందేదానికి ఆ స్థాయికి ఎదుగుతావు. ఏది స్థిరత్వం, దృఢభక్తి, భక్తిలో దృఢత్వం సాధించాలంటే ఆరంభం ఎక్కడవుతుంది? ఆదౌ గురువాశ్రయం, గురువును ఆశ్రయించాలి. ఎంబీబీఎస్ డాక్టర్ కావాలి, లేదా పెద్ద ఐఏఎస్ కలెక్టర్ కావాలి, మొట్టమొదట ఎక్కడ మొదలవుతుంది? పాఠశాలకు వెళ్ళాలి, వాళ్ళని ఆశ్రయించాలి. వాళ్ళ పైన కూర్చోమంటే కింద కూర్చో, వాళ్ళు కూర్చోమంటే కూర్చో, లేవమంటే లేవాలి. వాళ్ళ పాటలు చెప్తే వినాలి, హోంవర్క్ చేస్తున్నావా లేదా? ఈరోజు ఐఏఎస్ ఆఫీసరు ఒకప్పుడు ఆశ్రయించాడా లేదా? అది ఇక్కడ మనం గమనించాల్సిన మొట్టమొదటి అంశం. అదో గురువాశ్రయం. ఓకే, ఇంకెవరు చెప్తారు? ఓకే, శుద్ధ భక్తుల నుంచి విశుద్ధ భక్తుల్ని సేవించాలి. ఆ సేవ అంటే ఏంటో ఇక్కడ చెప్తున్నారు. శుద్ధ భక్తుల్ని సేవించడం అంటే వారి నుంచి భగవంతుడి మహిమలను వినాలి. అంతేనా? సరిపోతుందా? వింటే వాళ్ళు ఉపదేశాలు కూడా ఇస్తారు. కానీ ఇక్కడ వచ్చింది కదా విచారణ. గురువుని ఆశ్రయించిన తర్వాత ఏం చేస్తావు? ఆధ్యాత్మిక కర్మల గురించి విచారణ చేయాలి, కథ వినాలి. రెండు ఉంటాయి అందులో. పాఠశాలకు వెళ్ళిన తర్వాత వినేది ఉంటుంది, అర్థం కానిది మళ్ళీ ప్రశ్నోత్తరాలు, ప్రశ్నలు సమాధానాలు రెండు ఉంటాయి పాఠశాలలో కూడా. బట్ ఇక్కడే మీ సేవ, గురువును ఆశ్రయించావు, మాకు గురువు ఉన్నారంటారు చాలామంది. అవును, గురువు ఉన్నారు. ఏం నేర్చుకున్నామంటే సమాధానం లేదు. మీ గురువు ఉన్నారు, మాకు గురువు ఉన్నారు. ఉన్నాడు, ఆశ్రయించావా? లేదు. ఆశ్రయించావనే దానికి ఏంటి గుర్తు? ఇక్కడ ఆయన నుంచి వింటున్నావా, విచారణ చేస్తున్నావా, ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా ఉంది నా ఆధ్యాత్మిక జీవితం, ఎలా ఏం చేయాలి అని, సాధన ఇలా ఉంది, ఇంకా నాకు ఈ సమస్య ఉంది, ఇలా అది ఎలా అధిగమించాలి అని విచారణ చేస్తున్నావా, వింటున్నావా ఆయన నుంచి? లేదు. మరి ఎందుకు ఉపయోగం? గురువు ఉన్నాడు ఉన్నాడని పాఠశాలలో చేరావు, చేరినందుకు సార్థకత ఏంటి? వాళ్ళు చెప్పింది వినాలి, ప్రశ్నలు వేయాలి, వాళ్ళు సమాధానాలు ఇస్తారు, ఈ విధంగా నడుచుకోమని చెప్తారు. దాని నుంచి 1వ తరగతి నుంచి 2వ తరగతి శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ, క్రమక్రమంగా ఆధ్యాత్మిక యోగ నిష్ట, నిష్ట స్థితికి వస్తావు. నిష్ట అంటే ఇంకా నిన్ను ఎవరు కదిలించలేరు, ఏ భౌతిక పరిస్థితి నిన్ను కదిలించలేదు, ఏ సమస్య కదిలించలేదు. అంతవరకు నిష్ట వరకు వచ్చే వరకు మన స్థితి ఏంటంటే అనిష్ట. అనిష్ట అంటే కొంచెం గాలి ఇటు వీసింది అనుకో, దీపం ఇటు వాలుతుంది, ఇటు వీస్తే ఇటు వాలుతుంది. నిష్ట అయిన తర్వాత ఎంత గాలి అయినా వేయండి, చుట్టూ అది లే, అది పెడతారు కదా లేంతరు, గాజు గ్లాస్ పెట్టేస్తారు, దీపము చక్కగా ఉంటుంది చుట్టూ ఎంత గాలి వచ్చినా కూడా. అది నిష్ట స్థితి అంటారు మనకి. ఆ నిష్ట స్థితికి వచ్చే వరకు అనిష్ట, ఏవో భౌతికమైన అంశాలు, అది బంధువుల రూపంలో కావచ్చు, స్నేహితుల రూపంలో కావచ్చు, లేదా రకరకాలు శరీర సంబంధంలో ఉన్నటువంటి అంశాలు మనల్ని కదిలిస్తుంటాయి, ఇటు అటు ఇటు ఇటు కదిలిస్తుంటాయి. సరే, నిష్ట స్థితికి వచ్చిన తర్వాత ఇంకా భౌతికమైన ఏ అంశం నిన్ను తాకలేదు. నిష్ట. సో ఈ నిష్ట స్థితికి రావాలంటే ఏం చేయాలి? ముందు గురువుని ఆశ్రయించాలి. ఇంకెవరు చెప్తారు? యోగేశ్వర. ఇక్కడ ఏమన్నారు? యోగేశ్వర అంటే భగవంతుడికి, భగవంతుడికి ఇంకొక పేరు యోగేశ్వర. ఎందులో వస్తుంది? భగవద్గీతలో చివరి శ్లోకం కదా, ఎత్ర యోగేశ్వర కృష్ణ యోగేశ్వర. ఇక్కడ శ్రీల ప్రభుపాది ఇస్తున్నారు ఇక్కడ యోగేశ్వర ఉపాసన. ఉపాసన అంటే ఆరాధన, ఆరాధన. సో ఇక్కడ యోగేశ్వర ఉపాసన అంటే భక్తుడికి కూడా వర్తిస్తుంది ఈ పదము అని అనే దానికి నిర్ధారణ ఏమిచ్చారు శ్రీల ప్రభుపాద? 6వ అధ్యాయం 47 యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యుమాం సమే యుక్త తమః యుక్త అంటే లింక్ యోగ. యోగులందరిలో కూడా యోగులందరి వివిధ రకాల యోగులు ఉన్నారు. వాళ్ళందరిలో కల్లా కూడా భక్తిలో ఉన్నటువంటి యోగి, భక్తి యోగి చాలా శ్రేష్ఠుడు. అందుగురించి యోగేశ్వర, ఈశ్వర అంటే టాప్ మోస్ట్. సో యోగేశ్వరుని సంబంధంలో ఉన్న వ్యక్తిని కూడా యోగేశ్వర అని పిలువబడతారు. ఇప్పుడు మనం ఉదయం పాడతాం కదా, సాక్షాత్ హరిత్వేన, సాక్షాత్ హరిత్వేన సమస్త శాస్త్ర. ఎందుకు సాక్షాత్ హరిత పోలుస్తున్నారు గురువుని అని? ఆయన హరి సంబంధంలో చాలా సన్నిహితంగా ఉన్నారు కాబట్టి. ఇక్కడ కూడా యుక్త తమ చూడ, తర ప్రియ, ప్రియతర ప్రియతమ, గుహ్య గుహ్యతర గుహ్యతమ, అది అత్యున్నతమైనటువంటి స్థాయిని సూచిస్తుంది. ఇక్కడ కూడా యుక్తతమ అంటున్నారు కృష్ణుడు ఆరాధ్య 47వ శ్లోకంలో. ఎవరైతే నా భజన కీర్తన సేవలో నెలకొని ఉంటారో, యోగ అంటే అర్థం ఏంటి, లింక్ భగవంతుడితో సంబంధం. అది ధ్యాన యోగంలో కూడా ఉంటుంది, జ్ఞాన యోగంలోనూ ఉంటుంది, కర్మయోగంలోనూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, భక్తి యోగము తమ అనే పదం వాడాడు. అంటే మిగతావి తమ కాదు, ఇది యుక్త తమ కాదు. అది యుక్త తర ఉండొచ్చు, ఇంకా కింద ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ భక్తుడిని యోగేశ్వర అని సంబోధించవచ్చు. అది శ్రీల ప్రభుపాద ఇక్కడ చెప్తున్నారు. సయోగేశ్వర అంటే ఇక్కడ ఏమి, విశుద్ధ భక్తుల్ని ఆశ్రయించాలి తప్పకుండా. వాళ్ళకి ఇంకొక పేరు యోగేశ్వర అని కూడా చెప్పొచ్చు వాళ్ళని. ఎందుకు, యోగేశ్వరుడితో చాలా సన్నిహిత సంబంధం ఉంది కాబట్టి. ఇప్పుడు ప్రధానమంత్రికి చాలా సన్నిహితమైన మిత్రుడు ఉన్నాడు, మీకు పరిచయం ఉంది. ప్రధానమంత్రితో ఏదైనా పని పడింది, మీరేం చేస్తారు? ఇప్పుడు మీ కుటుంబంలో చర్చ వచ్చింది, ఇక ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాలి అంటున్నారు. నాకు తెలుసు ప్రధానమంత్రి అంటావా అన్నవా, ఏం దృష్టిలో పెట్టుకొని అంటున్నావు? ప్రధానమంత్రి యొక్క స్నేహితుడు, నీకు చాలా దగ్గర స్నేహితుడు కాబట్టి ఏమంటున్నావు, నాకు తెలుసు ప్రధానమంత్రి అంటున్నావు. సహజంగా వస్తుంది నోట్లో. ఇప్పుడు కలెక్టర్తో పని పడింది, కడప కలెక్టర్తో. కడప కలెక్టర్ యొక్క క్లాస్మేటు మీ పక్కింట్లోనే ఉన్నాడు, చాలా మంచి సంబంధం ఉంది ఆయనతో. ఎవరైనా చర్చ వచ్చింది కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి సంతకం, ఇది ఎలా అవుతుందో కదా, నాకు తెలుసు కలెక్టర్ అని. అని కలెక్టర్ సంబంధమే లేదు, కానీ ఎలా తెలుసు అంటున్నావు, ఆయనతో సంబంధం ఉంది కాబట్టి. అది ఇక్కడ శ్రీల ప్రభుపాద వారు అనేసి యోగేశ్వర ఉపాసన, భక్తుడు భక్తుడిని అనొచ్చు యోగేశ్వర. మరి ఎలాంటి భక్తుడు అని చెప్పారు ఇక్కడ, ఆ భక్తుడి లక్షణాలు ఏంటివి? కేవలం భక్తి యోగం నుండి పూర్తిగా నియుక్తుడై ఉంటాడే, అతన్ని ఆశ్రయించాలి. అదే యుక్తతమ అంటే. యుక్తతమ అంటే కొంచెం సేపు నాకు, కొంచెం సేపు కృష్ణుడికి అనే దాన్ని యుక్తతమ అన్నారు. యుక్తతమ అంటే పూర్తిగా కృష్ణుడి, అటువంటి వ్యక్తిని ఆశ్రయించాలి అని. ఇంకా ఇంకెవరని చెప్తాను ఇప్పుడు విన్న వాటిల్లో? వేరే మార్గం లేదు, ఒకే మార్గం అని చెప్పారు. నిన్న ఏం చెప్పారు, నిన్న దానిలో భక్తి యోగం ఒకటే మార్గం అని చెప్పారు. ఈరోజు ఏం చెప్తున్నారు, ఆ భక్తి యోగం కావాలంటే ఖచ్చితంగా విశుద్ధ భక్తులను ఆశ్రయించాలి. సరే, ప్రహ్లాద్ మహారాజు ఏం చెప్పారు ఇక్కడ? ప్రహ్లాద్ మహారాజు కూడా అలాంటి సమాధానమే ఇచ్చారు. ఇది విశుద్ధ భక్తుల్ని సేవించాలి అనేది. ఎవరన్నా చెప్తారు ఇప్పుడు భాష్యంలో విన్నవి? సో ప్రహ్లాద్ మహారాజుని తండ్రి హిరణ్యకశిపుడు ఎక్కడి నుంచి నేర్చుకున్నావు ఇవన్నీ నువ్వు? ఏవన్నీ యోగేశ్వర అయిపోయి అయిపోయి నువ్వు ఎలా వచ్చింది నీకు ఇది అని. యుక్తతమ యుక్తధర కాదు ప్రహ్లాద్ మహారాజు, యుక్తతమ. యుక్తతమ అంటే ఇంకా విడదీయలేరు, అంటే అది బంధం, విడదీయరాని బంధం ఏర్పడిపోయింది అంటే యుక్తతమ. ఎలాగైతే వివాహం అయిపోయిన తర్వాత ఇంకా విడాకులు ఉండవు. ఇప్పుడు ఆధునిక చట్టంలో ప్రవేశపెట్టారు కానీ విడాకులు. వైదిక సంస్కృతి ఏంటంటే ఒకసారి వివాహం అయిందంటే శాశ్వతం, శరీరం వదిలేంత వరకు. అలాగే ఒకసారి యుక్తతమ ప్రహ్లాద్ మహారాజు ఏంటి, కొట్టు తిట్టు నూనెలో పడి అక్కడ పడి చంపు పాముల దగ్గర ఏమైనా చేయదు, మర్చిపోతావా? నేను మర్చిపోలేను. ఎందుకు? యుక్తతమ అంత గాఢమైన ఆసక్తి ఉంది. కానీ ఇంత గాఢమైన ఆసక్తి ఎలా వచ్చింది నీకు, ఇంత దృఢమైన ఆసక్తి ఎలా వచ్చింది అని ప్రశ్నించినప్పుడు ఇది చెప్పారు. నైషా మతిస్ తావద్ గురుక్రమాంగ్రిం. మతి అంటే మనస్సు అనొచ్చు, బుద్ధి అనొచ్చు. మనస్సు గురుక్రమ అంగ్రి, అంగ్రి అంటే పాద పద్మం. ఉరుక్రమ అంటే పెద్ద పెద్ద ఘన కార్యాలు చేసేవాడిని ఉరుక్రమ అంటారు. ఉరుక్రమ అసాధారణ కార్యకలాపాలు చేసే వ్యక్తిని ఉరుక్రమ. అంగ్రి అంటే పాదాలు. సో భగవంతుడి యొక్క పాద పద్మముల పట్ల మనసు ఆకర్షితం కావాలంటే మనసులో అనర్థాలు ఉన్నంత వరకు సాధ్యం కాదు. అది అనర్థాలు నిన్న చెప్పుకున్నాం కదా, అనవసరమైనవన్నీ చేకూర్చుకొని ఇది లేకుంటే నేను చనిపోతాను అని అనుకుంటూ కూర్చుంటావు. అటువంటి అనర్థాలు ముఖ్యంగా ఏమన్నాయి మనకి, నిన్నటి దాంట్లోనో మొన్నటి దాంట్లో కామం కషాయం అని వచ్చింది. కషాయం చేదుగా ఉంటుంది. పాయసం తింటున్నావు, నీకు వచ్చి కషాయం ఇచ్చాడు చేతిలో, ఎంత కష్టంగా ఉంటుంది. ఇక్కడ కామ క్రోధ మోహ ఇవన్నీ ఉన్నాయి కదా, ఎన్ని ఉన్నాయి అవి? 6 6. చివరిది ఏది? మత్సరత అంటే అసూయ. మొదటిది కామ. ఇది ఇవన్నీ అనర్థాలే, జీవుడికి సంబంధించిన కానీ కావాలి. ఈ అనర్థాలు ఉన్నంత వరకు మనసు ఉరుక్రమ భగవంతుడి యొక్క పాద పద్మమును తాకలేదు. అయితే ఏం చేయాలి? స్పృశత్ అనర్థాపగమో యదర్థ. ఎవరైతే విష్ణువు యొక్క పాద పద్మాలని పొందాలనుకుంటున్నారో, ప్రహ్లాద్ మహారాజ్ ఏం ఉపదేశం ఇక్కడ, మహీయశాం పాదరజోభిషేకం. మహీయశం మహానుభావుల యొక్క పాద పద్మముల యొక్క ధూళి తీసుకొని స్నానం చేయాలంట. అందులో అభిషేకం అంటే చూడు, భగవంతుని విగ్రహానికి అభిషేకం చేసి పూర్తిగా ముంచేస్తాం. అలాగ మునిగిపోవాలి. అక్కడ అభిషేకం అనే పదం, స్నానం అంటే కొన్నిసార్లు అనొచ్చు తల స్నానం అని కూడా అనొచ్చు, కొంచెం మిగిల్చుకుందామనేసి. ఇక్కడ అభిషేకం అనేసారు అంటే రిజర్వేషన్ ఏం లేదు, మినహాయింపు లేదు, మొత్తం మునిగిపోవాలి. అంటే పూర్తిగా శరణాగతి పొందుతావా లేదా ఒకటి ప్రశ్న. ఎందుకు పొందాలి? ఇదా హృదయంలో ఉన్న అనర్థాలు తొలగాలి. ఎందుకు తొలగాలి? నీకు దృఢమైన ఆసక్తి కావాలంటే, భగవంతుడి పట్ల దృఢమైన ఆసక్తి కావాలంటే హృదయంలో ఉన్న చిత్త చెదారం తొలగాలి. ఆ తొలగాలంటే ఏం చేయాలి? మహేషాం పాదరజోభిషేకం, మహాత్ముల యొక్క పాద పద్మ ధూళిలో స్నానం, అభిషేకం, పూర్తిగా మునిగిపోవాలి. మరి ఎవరు మహాత్ముల లక్షణాలు ఏంటివి? నిష్కించనానా, అలాగే భౌతిక ప్రపంచంతో ఏ సంబంధం ఉండదు. లేశ మాత్రం కూడా వాళ్ళకు ఈ భౌతిక ప్రపంచంతో ఆసక్తి ఉండదు. అటువంటి వాళ్ళు నిష్కించన, కించన అంటే కొంచెం, నిష్కించన అంటే కొంచెం కూడా. అంటే ఇక్కడ విశుద్ధ భక్తుల లక్షణాలు చెప్తున్నారు. ఈ భౌతిక జగత్తుతో ఎటువంటి సంబంధం లేకుండా అనేది నిష్కించన. భౌతిక ప్రపంచంలో ఎన్నో ఎగుడు దిగుళ్ళు అల్లకల్లోలాలు జరుగుతుంటాయి, కానీ అతన్ని ఎటువంటి అంశమైనా సరే, ఎంత కల్లోలితం చేసే అంశం వచ్చినా కూడా అతన్ని ప్రశాంతంగానే ఉంటాడు, అతన్ని కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకు? అతను ఈ భౌతిక ప్రపంచంతో సంబంధం లేదు అతనికి. సో ఈ భౌతిక జగత్తుతో ఎటువంటి సంబంధం లేకుండా కేవలం భక్తి యోగమునందే నియుక్తుడై ఉండేది విశుద్ధ భక్తుడిని ఇక్కడ నిష్కించన అని పిలుస్తారు. నిష్కించన ఇంకొక పదం కూడా ఉంది, ఏంది? అకించన. అకించన నిష్కించన కొంతి మారని ఉపదేశంలో వస్తుంది ఇది. నమో అకించన విత్తాయ, విత్త అంటే ధనం. నమో అకించన విత్తాయ, అకించనల యొక్క ధనం స్వామి నువ్వు. ఎవరు అకించనలు? ఈ భౌతిక ప్రపంచంలో దేన్ని ఆశ్రయించాడు? నువ్వు రక్షిస్తే రక్షిస్తూ, చంపితే చంపు, నీ ఇష్టం. ఇది అకించన నిష్కించన విశుద్ధ భక్తుడు. ఇప్పుడు చాతక పక్షి అని ఒకటి ఉంటుందంట, నేను చూడలేదు, విన్నదే. అది దాని విశేషం ఏంటి? నీళ్ళు తాగదా? భూమి మీద ఉన్న నీటిని తాగదు. అది వర్షపు చినుకల కొరకే ఎదురు చూస్తుంటుంది, మేఘాల దగ్గరికి వెళ్ళి అరుస్తుంటుంది. నీళ్ళు, 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 దాహం, నీళ్ళు. కింద ఎన్ని నీళ్ళు కనిపించినా అది కాదు. అటువంటి పక్షి ఒకటి ఉందండి, చాతక పక్షి అంటాడు దాన్ని. విశుద్ధ భక్తుడు అలాగా ఎన్ని కష్టాలు రాని ఏమైనా కానివ్వు, నేను ఎవరి మీద ఆధారపడను, నువ్వే బయటపడేస్తే పడి ముంచుతావా తేల్చుతావా నీ ఇష్టం. ఏ సందర్భంలో అయినా సరే సర్వకాల సర్వావస్థల యందు నిన్నే ఆశ్రయించాను, నీ ఇష్టం ఏమైనా చేసుకో, నీ సేవ మాత్రం నేను వదులుకోను ఎట్టి పరిస్థితుల్లో. ఇది మనకు మహాప్రభు నేర్పించేది, అశ్లిష్యవా పాదరతం అష్టమం అదర్శనా మర్మ హతం కరోతో. నీ పాదాల కింద తొక్కేస్తావా నన్ను? నీ ఇష్టం తొక్కేసి. మత్ ప్రాణనాథస్తు స్వయం, నా ప్రాణనాథుడు నువ్వే. తిట్టినా, కొట్టినా, చంపినా, ఆలింగనం చేసుకున్నా, దగ్గర తీసినా, తీయకున్నా మొత్తం నువ్వే. ఇది నిష్కించిన భక్తి, అకించిన భక్తి. అటువంటి భక్తుడిని యోగేశ్వర అని పిలుస్తారు. చెల్లించాడు, ఏమొచ్చినా చెల్లించాడు. ఏమైనా రానివ్వు, నా కృష్ణుడికి సేవ నేను వదులుకోను అయిపోయింది. ఈ ప్రపంచంలో ఏది అతన్ని కదిలించలేదు. సో అక్కడికి రావాలంటే ఏం చేయాలి? శుద్ధ భక్తులను ఆశ్రయించాలి. అది ఇక్కడ ప్రభుపాల వారు ఆదో గురువు ఆశ్రయం. సో గురువు అంటే లక్షణం ఇదే, అతనికి భౌతికంగా ఎటువంటి వ్యాపకం ఉండకూడదు. భౌతిక వ్యాపకం అంటే భౌతిక బంధం ఉండదు దేని పట్ల కూడా. అంటే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అన్నింటిలోనూ ఉంటాడు చూడడానికి, బయట వ్యక్తులు చూడడానికి, అన్నీ అందరిలాగానే చేస్తుంటాడు, కానీ దేని మీద కూడా ఆధారపడి ఉంటాడు. అతనికి కూడా వ్యాపారం ఉండొచ్చు, అతనికి కూడా ప్రభుపాద వ్యాపారం ఉన్నది, కుటుంబం ఉన్నది, కానీ ఎవరి మీద ఆధారపడలేదు. తామరాకులాగా అన్నాడు. అది ఇక్కడ నిష్కించను. అటువంటి భక్తుని యొక్క పాదపద్మ ధూళిని స్వీకరించాలి, అప్పుడే అనర్థాలు తొలగిపోతాయి, తర్వాత భగవంతుని చేరొచ్చు. ఇక్కడ చివరిలో ఇచ్చారు చూడండి, గురువును ఆశ్రయించాలి, తర్వాత ఆశ్రయించి ఏం చేయాలి? సద్ధర్మ పృచ్ఛ. పృచ్ఛ అంటే ప్రశ్న. ముందు వినాలి ఆయన నుంచి, విన్న తర్వాత మనం నేర్చుకోవాలనుకుంటున్నప్పుడు తప్పకుండా సంశయాలు కలుగుతాయి, సంశయ నివృత్తి చేసుకోవాలి. సద్ధర్మ పృచ్ఛ. తర్వాత ఇంకొకటి చెప్పారు ముఖ్యమైన, చూడండి, సాధు మార్గానుగమనం. ఏం రాశారు అక్కడ? సాధు మార్గానుగమనం అంటే సాధువులు మరియు భక్తులు అడుగుజాడలను అనుసరించాలి. ఇదేంది, గురువును ఆశ్రయించమన్నావు, మళ్ళీ వేరే భక్తులతో నాకేం అవసరం? ఏమవసరం? పాఠశాలలో చేరాడు పిల్లవాడు, నాకు టీచర్కి సంబంధం, ఎవరితో నాకు సంబంధం లేదు, ఉండగలరా? తన క్లాస్మేట్స్తో కలవాలి, వాళ్ళు వింటుంటే అయినా వినాలి.
అది పాఠశాల భక్తుని యొక్క లక్షణం.
పాఠశాల ఉదాహరణ తీసుకుంటే ఒక్కడు ఒంటరిగా ఉండలేడు. గురువు చెప్పింది, ఆ గురువు కింద ఉన్నవారు ఇంకా భక్తు ఇంకా విద్యార్థులు ఉన్నారు కదా పాఠశాలలో, వాళ్ళు వెళ్తుంటే వాళ్ళ వెనక అయినా వెళ్ళాలి. వాళ్ళు వెళ్తున్నారు, సమయం అయింది ఇప్పుడు పాఠం వినడానికి. గురువు పిలిచారు, అది ఉపాధ్యాయుడు పిలిచాడు రమ్మని. ఓకే అన్న, పద నేను కూడా వస్తున్నా మీ వెనక. కాబట్టి ఇక్కడ ఏమి, గురువు అవసరమే, గురువు అనుసరించేటువంటి భక్తులు కూడా అవసరమే మనకి. అందుకే ఏం చెప్పారు ఇక్కడ, సాధు మార్గ అనుగమనం. సాధువుల యొక్క మార్గాన్ని అనుసరించాలి నువ్వు. ఇప్పుడు మనకన్నా ఉన్నది సాధించిన భక్తులు ఉంటారు, పరిపూర్ణత సాధించకపోయి ఉండొచ్చు, మనకన్నా ఉన్నతి సాధించిన భక్తులు ఉంటారు, వాళ్ళ అడుగుజాడల్లో కూడా నడవాలి. వాళ్ళు వాళ్ళపైన ఉన్నదా వాళ్ళ అడుగుజాడల్లో వాళ్ళు నడుస్తుంటారు. ఉదాహరణకి మెడిసిన్లో చూడొచ్చు, మెడిసిన్లో MBBS సీట్ వచ్చిన తర్వాత సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి పాఠాలు చెప్తారు. ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా కొన్ని చోట్ల సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి థర్డ్ ఇయర్ వాళ్ళు చెప్తారు, థర్డ్ ఇయర్ వాళ్ళకి ఫోర్త్ ఇయర్ వాళ్ళు చెప్తారు, ఆ ఫోర్త్ ఇయర్ వాళ్ళకి పీజీ చేసిన వాళ్ళు చెప్తారు. అది ఇక్కడ ఇప్పుడు గురువు అంటే ఏంది, టాప్ మోస్ట్. ఆయన కొన్ని ఉపదేశం ఇచ్చాడు, ఆయన నుంచి వినాలి, ఆయన కొన్ని నియమావళి ఇచ్చాడు, అది పాటించాలి. పాటించాలంటే నువ్వు నీకన్నా అదే గురువుని ఆశ్రయించి నీకన్నా కొంచెం ఉన్నతి సాధించుంటారే వాళ్ళ అడుగుజాడల్లో నడవలసి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ అడుగుజాడల్లో నడవాలంటే ఏంటి, వాళ్ళతో సాంగత్యం చేయాలా వద్దా? సాంగత్యం లేకుండా ఎలా నడుస్తావు? నడవలేవు. చాలా చక్కగా వర్ణించారు ప్రభుపాది ఇక్కడ, గురువుని ఆశ్రయించాలి, ఆయన నుంచి వినాలి, తర్వాత సాధు మార్గానుగమనం. ఇదంతా క్రమంగా ఎదిగేటువంటి దశ ఇది. మన పాఠశాల ఉదాహరణ బాగా అర్థం చేసుకుంటే చాలు. ఆయన ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఎంత పెద్ద ఆఫీసర్ కావచ్చు, కానీ ఆరంభం నుంచి ఎలా ఆయన ఎదిగాడు ఆ స్థాయికి అనేది చూస్తే సులభం అర్థం చేసుకోవడం. భక్తి యోగంలో దృఢమైన ఆసక్తి నిన్న వచ్చింది కదా, దృఢమైన ఆసక్తి పొందడానికి. ఇక్కడ శ్లోకంలో చూసారా, శ్రద్ధయా అనుంది, శ్రద్ధయా సా శ్రద్ధయా. శ్రద్ధ అంటే ఏంటి? శ్రద్ధ అంటే రకరకాల స్థాయిలు. ఇప్పుడు శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ, లిటన్, ఇవన్నీ కూడా శ్రద్ధ యొక్క వివిధ స్థాయిలో వివిధ స్థాయిల్లో ఉన్న తీవ్రత వివిధ పేర్లతో పిలువబడుతుంది. ఇక్కడ శ్రద్ధ పెరిగినప్పుడు ఏమవుతుంది, ఇంకా సాధు సంఘం అవుతుంది, ఇంకా శ్రద్ధ పెరిగితే అది భజన క్రియ. ఈ విధంగా ప్రేమ కూడా శ్రద్ధనే, అయితే చాలా గాఢమైన శ్రద్ధ. ఏం శ్రద్ధ అది? శ్రద్ధాశబ్దే విశ్వాస్ కహే సుదృఢ నిశ్చయ. దృఢ నిశ్చయం ఏంటి? కృష్ణ భక్తి కవిలే సర్వ కర్మ కృత. అవి చాలా డ్యూటీలు ఉన్నాయి నీకు, అన్నీ వదులుకొని వచ్చావు ఇక్కడికి. ఎందుకు చేరావు? అన్నీ వదులుకొని వచ్చావు, అమ్మ నాన్న వదిలేసావు, బంధువులు వదిలేసావు, ఆస్తి వదిలేసావు, అన్నీ వదిలేసి వచ్చి ఎందుకు చేరావు ఇక్కడ? శ్రద్ధ. ఏం శ్రద్ధ? నేనేం వదిలిపెట్టలేదు. ఎలా వదిలిపెట్టలేదు? అన్నీ వదిలి వచ్చి గుళ్ళో కూర్చున్నావు, ఇక్కడ ఏదో ఇక్కడ సేవ చేసుకుంటున్నావు. శ్రద్ధ, నాకు శ్రద్ధ ఉంది కాబట్టి. ఏం శ్రద్ధ? విశ్వాసం. ఏంటి ఆ విశ్వాసం? కృష్ణ భక్తి కోయలే సర్వకర్మ కృత. అన్నీ చేశాను నేను, కృష్ణుడికి సేవ చేస్తే మిగతా అన్ని చేసేసినట్లే, ఇంకా దాని గురించి ఆలోచించే అవసరమే లేదు. అది సాశ్రద్ధయా అని, అది దృఢమైనటువంటి, నిన్న నిన్న వచ్చిన కదా దృఢ ఏమొచ్చింది నిన్న దాంట్లో? దృఢరాతి. ఇంకెవరు నువ్వు విడదే లేరు. అవును, చాలా విధులు ఉన్నాయి నీకు, అవన్నీ అటువంటి అవును అవన్నీ ఉన్నాయి. అవి ఇది ఇది చేస్తేనే అది బాగయ్యేది. ఒకవేళ అది బాగా అవుతుందో కాదో నాకు తెలియదు. ఇదైతే నేను చేయవలసిందే. ఏది? కృష్ణే భక్తి. కృష్ణుడికి చేసే సేవ మాత్రం చేయవలసిందే నేను. అవన్నీ తర్వాత ఏమన్నా కానీ. ఇది సుదృఢ నిశ్చయం. సుదృఢ, దృఢ నిశ్చయం అనట్లేదు. దృఢ నిశ్చయం కంటే ఇంకా గాఢమైంది సుదృఢ నిశ్చయం. ఏంటి సుదృఢ నిశ్చయం? కృష్ణ భక్తి కవలే సర్వ కర్మ కృత. కృష్ణ సేవ చేస్తున్నాను, కృష్ణ భజన చేస్తున్నాను, ఇంకా మిగతా విధులన్నీ కూడా నావి నిర్వర్తించేసినట్లే. అది ఇక్కడ సశ్రద్ధయా. తర్వాత భాగవత ధర్మం. భాగవత ధర్మం అంటే ఇక్కడేమి? భాగవత ధర్మచర్యయా, భగవద్ధర్మచర్యయా. భాగవత ధర్మం అంటే ఇదే, భగవంతుడి గురించి చర్చించడం, నలుగురు కలిసి భాగవతం చర్చించుకోవడం. ఇది భాగవత ధర్మం. ఇంకొక ధర్మం ఏంటి? భాగవత విధి ఇంకొక విధి ఉంది. పంచరాత్ర విధి అంటే శ్రీ విగ్రహారాధన. శ్రీ విగ్రహారాధన అది కూడా ఆత్మను శుద్ధం చేసేదే, భాగవత ధర్మం శుద్ధం చేసేదే. కాబట్టి ఇక్కడ ఏంది భాగవత ధర్మం? మనకు రెండు ఇచ్చారు ఇస్కాన్లో. శ్రీ విగ్రహారాధన ఇచ్చారు, భాగవత ధర్మం, రెండు ధర్మాలు ఇచ్చారు. రెండు రెండింటిలోనూ ఏది ముఖ్యం? భాగవత ధర్మం లేకుండా శ్రీ విగ్రహారాధన ఎవరు చేయలేరు. ఇక్కడ భజన కీర్తన కథ లేదనుకో, ఎన్ని రోజులు శ్రీ విగ్రహాలు పెట్టుకొని పూజ చేయగలరు? నిజంగా చేయలేరు. కాబట్టి భాగవత ధర్మం ఉండాలి తప్పకుండా. భాగవత ధర్మం శ్రద్ధయ. భాగవత ధర్మం, భాగవతం చర్చించాలి. ఎలా? భాగవతం చర్చిస్తున్నా నేను, మిగతా వెళ్ళిన తర్వాత. అరే ఆ డ్యూటీ ఉంది, ఉన్నాయి తర్వాత అవన్నీ. ముందు ఇప్పుడు భాగవతం చర్చిస్తున్నా నేను. అది శ్రద్ధయ. శ్రద్ధయ సిద్ధుడ నిశ్చయం. చెప్పాను కదా జయపూర్ రాజు, అయినా జపం కాలేదయ్యా మీరు. ఏంది వర్షం వస్తుంది అది వస్తుంది ఇది వస్తుందండి. శుద్ధుడ నిశ్చయం. ముంచేవాడు తెలిసేవాడు ఇక్కడే ఉన్నాడు. ఒక నేను జపం వదిలేసి వచ్చానుకో, ఈయన నేను మునిగిపోవాలని నిర్ణయించుంటే మునిగిపోతాను. నేను వచ్చినంత మాత్రాన ఈ తుఫాన్ ఆగుతుందా? ఆగదు. నేను జపం కానివ్వు, తర్వాత మాట్లాడదాము. జపం చేసుకొని బయటకు వచ్చాడు. ఏమైంది? ఏమైంది? అయ్యేం కాదు రాజు, అంత బాగానే ఉంది. ఎందుకు తలుపు కొట్టి అంత టెన్షన్ పెడతారు? అది శుద్ధుడ నిశ్చయం. ఆ స్థాయికి రావాలి మనం. ఆ స్థాయికి వచ్చినప్పుడు ఈ ప్రపంచంలో ఏ తలకిందులైనా సరే నేను ఏమి తాకలే. అయితే ఎలా వస్తాం ఆ స్థాయికి? క్రమక్రమంగా ఎదుగుదల. అది ఒకేసారి వచ్చే స్థాయి కాదు. అది ఇలాగ ఒకేసారి ఐఏఎస్ ఆఫీసర్ కాలేము. అదేవిధంగా ఇది కూడా క్రమక్రమంగా ఎదుగుతూ రావాలి. శ్రద్ధ, సాధసంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి. ఈ అనర్థ నివృత్తి దగ్గరే మనం చాలా మటుకు మన ప్రయాణం ఆగిపోతుంటుంది. చాలా మటుకు చాలామంది భక్తుల విషయంలో ఇక్కడే ఆగిపోతుంటుంది. అనర్థాలు ఆ దశలోనే ప్రయాణం వేగం తగ్గడమా, కొన్నిసార్లు నిలబడిపోవడము కూడా జరుగుతూ ఉంటుంది. భక్తి ప్రయాణం అనర్థాలు ఉన్నప్పుడు మనసు ఒప్పుకోదు. నేను ఎందుకు తలంచాలి? ఆ దశను దాటామంటే ఇంక నిష్ట వచ్చేస్తుంది. నేను ఎందుకు ఉంచాలి తల? ఎందుకు ఉంచాలంటే శుద్ధుడ నిశ్చయం. ఇది తల ఉంచితేనే, ఈ విధానానికి నేను తల ఉంచితేనే నేను ఇష్ట స్థాయికి వెళ్తాను. సో శ్రద్ధయా భగవద్ధర్మచర్యయా జిజ్ఞాస. జిజ్ఞాస గురించి ఏం చెప్పారు ప్రభుపద్ భాషంలో? విచారణ చేయాలి. జిజ్ఞాసయ ఆధ్యాత్మిక యోగ నిష్టయ యోగేశ్వర ఉపాసన చ నిత్యం పుణ్యశ్రవకతయా. పుణ్యశ్రవ అంటే ఏమని చూడండి, ప్రతి పదార్థంలో దేనిని వినట వలన, దేనిని చర్చించట వలన పవిత్రము పవిత్రమవుతాము. ఏం చర్చిస్తే పవిత్రమవుతారు? కృష్ణ కథ చర్చిస్తే పవిత్రమవుతారు. అది ముందు నిన్నటి మొన్నటి దాంట్లో నిన్నటి దాంట్లోనే ఎక్కడ చర్చించాలి? సతాం ప్రసంగ సాధుల సాంగత్యంలో చర్చించాలి. ఇక్కడ చూడండి, నిన్నటి భాష్యంకి ఈ భాష్యంకి ఇక్కడ ఏమన్నారు? గురువుని ఆశ్రయించడమే కాదు భక్తులను కూడా ఆశ్రయించాలను. దాన్ని నిన్నటి శ్లోకంలో చూడు, సతాం ప్రసంగ భక్తుల సాంగత్యంలో అంటే నువ్వు భక్తుల్ని ఆశ్రయించకుండా ఎలా కథ వినగలవు వాళ్ళ మధ్యలో కూర్చొని? నీ వాటికి నేను ఒంటరిగా కూర్చొని వింటాను, మీరు పక్కనుండ నేనుందా? అది కథలో ఉన్న జ్యూస్ అందదు నీకు. ఎక్కడ కథలో ఉన్న సారం బయటపడేది? భక్తుల సాంగత్యం. సాంగత్యం అంటే భక్తులతో కూడిక, భక్తులతో కూడిక బోధ ఎంత పరస్పరం మనసులు కలిసేటువంటి చర్చ, అప్పుడు నీకు భగవద్గీత భాగవతం కథలో ఉన్న సారం బయటపడుతుంది. ఆ సారం దొరికిందనుకో నీకు, ఇక మందుకు బానిస అయినవాడు ఎలా ఉంటాడు? ఏమైనా చేసి రాత్రికి మందు తాగవలసిందే, ఏమైనా చేసి. అలా తయారవుతారు ఒకరోజు. ఏమైనా అనుకోండి, మీరు ఏమైనా చేసుకోండి, నన్ను పిచ్చోడు అనుకోండి, మెంటలోడు అనుకోండి, ఏమైనా అనుకోండి, నేను భాగవతం చదవాల్సిందే, చదవాల్సిందే కాదు చర్చించాల్సిందే, నేను వినవలసిందే. చదివేది ఎప్పుడంటే ఇంకా వినే అవకాశం లేనప్పుడు, ఇతరులతో కలిసి చర్చించే అవకాశం లేనప్పుడు. అన్ని వేళల అవకాశం ఉండకపోవచ్చు భాగవతం చర్చించడం వినడం, అటువంటి అప్పుడు భాగవతము మనం చదువుకోవాలి. బట్ అవకాశం ఉందంటే తప్పకుండా. ఇక్కడ ఏమన్నారు, చర్యయా, చర్యయా అంటే ఏమైనా అర్థం ఇచ్చారు 22వ శ్లోకం. చర్యయా అనే పదం ఉంది. చర్చ ద్వారా, చర్చ అంటే ఒక్కడి చర్చ చేయలేవు కదా, ఖచ్చితంగా భక్తులను ఆశ్రయించాలి. అది భాష్యంలో రాసింది ప్రభుపాద, భక్తులు తప్పకుండా భక్తులు కావాలి. భగవంతుడు ఒంటరివాడు కాడు, అదేవిధంగా గురువు కూడా ఒంటరివాడు కాదు. భగవంతుడు ఎప్పుడు భక్తులచే పరివేష్టితుడై ఉంటాడు, గురువు కూడా ఎప్పుడు భక్తులతో కూడి ఉంటాడు. స పుణ్యశ్రవకతయా పుణ్యయాచ, వాటి దృఢభక్తి లేకపోవడానికి కారణమేంటి? భాష్యంలో ఏం రాశారు? 2వ శ్లోకం చూశారు భాష్యంలో, ఏషాంతు అంతగతం పాపం జనానాం పుణ్యకర్మాణం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతి మాం దృఢవ్రత. దృఢమైనటువంటి భక్తి అంటే నిన్ను ఎవరు కదిలించలేరు, ఏ అంశము కదిలించలేదు. ఉదాహరణకు సినిమాలో అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నామంటారు, కొడుతుంటారు, చంపుతుంటారు, రక్తం వస్తుంటారు. లేదు, నేను వదిలిపెట్టాను, రక్తం వస్తుంది, చంపుతా అయినా నేను వదిలిపెట్టాను. భౌతికమైన ఉదాహరణ ఎలా, దాన్ని దృఢభక్తి. కృష్ణుడు నేను వదిలిపెట్టాను, ఏమైనా సరే నాకు కృష్ణుడు కావాల్సిందే. ఎలా వస్తుందన్నది ఇక్కడ, అది లేకపోవడానికి కారణం ఏంటంటే అనర్థాలు ఉన్నాయి, పాపం ఉంది. అది పోవాలంటే ఏం చేయాలి? ఆశ్రయించి వినాలి. వింటే, భక్తుల నుంచి వింటూ ఉంటే, గురువు నుంచి వింటూ ఉంటే, ఇంకా స్పష్టంగా చెప్పండి ఈ విధానాన్ని. అదవ గురువాశ్రయం, తర్వాత సద్ధర్మ పృచ్ఛ, సాధు మార్గానుగమనం. ఈ విధానాన్ని ఎవరైతే అనుసరిస్తూ ఉంటారో క్రమక్రమంగా వాళ్ళ అనర్థాలు తొలగుతాయి, పాపం తొలగిపోతుంది. ఇవి తొలగిపోతున్న కొద్ది ఏమవుతుంది? దృఢత్వం పెరుగుతూ ఉంటుంది, నిష్ట. ఈ అనర్థాలు అనండి, పాపాలు అనండి, ఇవన్నీ కూడా గాలి. మన భక్తి దీపం అయితే ఈ అనర్థాలు పాపాలు ఇవన్నీ అటు ఇటు కదిలిస్తుంటాయి మనల్ని. కాబట్టి భక్తుల్ని ఆశ్రయించి ఇది వింటూ వింటూ ఉంటే ఆ గాలి పాపం అనేటువంటి పాప ఫలితం అనండి, ఈ అనర్థాలు అనండి, అవి కదిలించడం తగ్గిపోతాయి. అంటే గాలి ప్రభావం ఉండదు. ఇప్పుడు గాలి లేని గదిలో పెట్టిన దీపం ఎలా ఉంటుందో నిశ్చలంగా, అంటే గాలి అంటే భౌతికమైన విషయాలు, అనర్థాలు, ఆ విధంగా అప్పుడు దృఢభక్తి వస్తుంది. కాబట్టి ఆరంభం ఏంటి? మతానికి దృఢమైన ఆసక్తికి గురువుని ఆశ్రయించాలి. ఆయన లక్షణాలు చెప్పారు, విశుద్ధ భక్తుడు ఆయన ఎలా ఉంటాడు. చ చెప్పారు. ఆయనను ఆశ్రయిస్తే వచ్చే ఫలితం ఏంటి? మనకు దృఢమైన భక్తి, స్థిరమైన భక్తి వస్తాము. అప్పుడు ఈ ప్రపంచంలో ఏది కూడా భౌతికమైనది ఏది నిన్ను కలతకు గురి చేయలేదు. ఇప్పుడు దాని కరోనా వచ్చింది, ఎవరికైనా రావచ్చు కరోనా, గుళ్ళో ఉన్న వాళ్ళకి రాదా? రాదా. గాలి ఎన్ని చోట్ల ఉంది? గాలి లేని చోట ఎక్కడ ఉంది? గాలిలో వస్తుంది అంటున్నారు, అది భక్తులకు రాదా? భక్తులకు రాదు, భక్తుల శరీరానికి వస్తుంది. ఓ నేను జపం చేస్తున్నా, నా కరోనా రాదు. భగవద్గీతలు ఏం చెప్పాడు కృష్ణుడు? శరీరం వదిలేయాల్సింది ఒక రోజు అని చెప్పాడు. నువ్వు నేను జపం చేస్తున్నా, నా శరీరం బాగుండాలి, జపం చేస్తున్నా, శరీరం వదలకూడదండి, ఇది భగవద్గీతలు మొట్టమొదటి పాఠమే శరీరం వదిలేయాల ఏదో ఒక రోజు అని చెప్తుంటే ఇంకొకటి కూడా చెప్పాడు, జన్మ మృత్యు వ్యాధులు కూడా ఉన్నాయి దీనికి అని చెప్పాడు. నువ్వు జపం చేస్తున్న వ్యాధి రాకూడదు, జపం చేస్తున్న వ్యాధి రాకూడదు అంటే ఈ భౌతిక వ్యాధి రాకూడదు అని కూడా అక్కడికి రా, ఎక్కడికి? వైకుంఠం వచ్చేసి నువ్వు వ్యాధుల ప్రపంచంలోనే ఉండి అదే వ్యాధిని మీద ప్రభావం ఉంచి పెట్టకుండా ఉంటుంది. ఇప్పుడు దృఢ నిశ్చయం, దృఢ భక్తికి వచ్చిన హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ. ఇంకేమన్నాడు దీనికి సంబంధించి? ఏమైనా చెప్తాను ప్రశ్నలు కానీ, ఇక మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే.